భూమిపై స్వర్గావతరణ అనే లక్ష్యం సాధించడమే మన కార్యక్రమము. ఇంతకు మంచి కార్యక్రమం ఏమీ లేదు, ఒకటే కార్యక్రమం, సింగిల్ వన్ సెంటెన్స్. మన లక్ష్యం ఏమిటి? భూమిపై స్వర్గావతరణ, భూమి స్వర్గావతరణ, రెండే ఉన్నాయి దాంట్లో మాట. కానీ చేయాల్సిన పని చాలా ఉంటుంది. ఇవాళ పేపర్ కూడా చూసామంటే మనం భయంకరమైన భూకంపం వచ్చింది ఇంకో దేశంలో. కొన్ని వందల మంది చచ్చిపోయారు, కొన్ని వందల మంది ఇరుక్కుపోయారు, కొన్ని లక్షల మందికి ఇళ్ళు లేవు. జపాన్లో కూడా ఇంకా అలాగే ఉంది. మనం పంచాంగ శ్రవణం నాడు చెప్పుకున్నాం అగ్ని ప్రమాదాలు, ఇంకా భూకంపాలు తరచూ వస్తూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో గురువు గారు చాలా క్లియర్గా ఇచ్చారు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం శ్రీచక్ర రాజాయ నమః చదివని. ఇంకా మనకు మాస్టర్ ఇచ్చింది, ఒకసారి నేను హిమాచల్ ప్రదేశ్లో అలా వెళ్తూ ఉంటే అనుకోకుండా ఒక గుహ లాంటి దాంట్లోకి వెళ్ళాను. అక్కడ కొందరు కూర్చుని ఉన్నారు, నాకు ఒక బాధ్యత అప్పగించారు. ఆ బాధ్యత ప్రకారం మీకు నేను సావిత్రి సాధన చెప్తున్నాను అని సావిత్రి సాధన మొట్టమొదటి దీక్ష ఇచ్చినప్పుడు చెప్పారు. ఇచ్చి మీరు ఇంకా నేర్చుకుని అందరికీ చెప్పండి అన్నారు. సావిత్రి సాధన అంటే సప్త వ్యాహృతులతో కూడిన మంత్రము. మామూలుగా మనం భూ భూస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోః ప్రచోదయాత్ అని చేస్తాం. ఈ సావిత్రి సాధనలో మిగతా నాలుగు వ్యాహృతుల్ని కూడా కలుపుకుంటాం. ఓం భూః భువః స్వః మహః జనః తపః సత్యం తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోః ప్రచోదయాత్. ఇది సామూహికంగా చేయాలి. సామూహికంగా చేయడం ఏంటండి బాబు, మా గురించి మేము చేసుకుంటున్నాం కదా, మన గురించి మనం చేసుకుంటున్నప్పుడు అది గాయత్రి. ప్రపంచం కోసం, ప్రపంచంలో పరిస్థితులన్నీ బాగుండాలి, ఎక్కడా కెలామిటీస్ జరగకూడదు, అక్కడ డిజాస్టర్స్ జరగకూడదు. డిజాస్టర్స్ అంటే అగ్ని ప్రమాదాలు, లేకపోతే అగ్ని పర్వతాలు పేలటాలు, భూకంపాలు రావటాలు, వరదలు వచ్చేయటాలు, తుఫాన్లు వచ్చేయడం, సునామీ వచ్చేయడం, రకరకాల చిక్కు పరిస్థితులు అన్నీ, అలాంటివన్నీ నేచురల్ డిజాస్టర్స్. అలా కాకుండా మనిషి సృష్టించుకున్న డిజాస్టర్స్ కొన్ని ఉంటాయి. వీడంటే వాడికి పడదు, వాడంటే వీడికి పడదు, అలా మనుషుల మధ్య కొట్టుకుని మొదటి ప్రపంచ యుద్ధం వచ్చింది. అలాగే మా జాతి గొప్పది అనుకోవడం వల్ల ఇంకో ప్రపంచ యుద్ధం వచ్చింది. ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే వ్యక్తిగతమైన ఆకాంక్ష, పర్సనల్ ఆస్పిరేషన్, పర్సనల్ మనం ఏదో గొప్పగా ఊహించేసుకోవడం, ఇవన్నీ తప్పించడానికి సావిత్రి సాధన చేయమన్నారు. 10 మంది జీవితాల్లో ఆనందం కలిగించాలి, అందరికీ ఆనందం కలగాలి అనే భావనతో మనం సామూహికంగా, అదేంటండి మరి సామూహికంగా మా దగ్గర ఎవరు లేరు, నేను ఒక్కదానే ఉన్నాను. తేజ ఉంది సపోజ్, అమెరికాలో ఒక్కటే ఉంది, లేకపోతే ఇంకొక ఇద్దరు ఉండొచ్చు అంతే. కాబట్టి వాళ్ళు ఇదే భావనతోటి రోజు ఫిక్స్డ్ టైం, ఫిక్స్డ్ అంటే ఒక మాల లేకపోతే 2 మాలలు, మళ్ళీ ఒక మాల 2 మాలతోటి పనులు అవ్వవు, అట్లీస్ట్ 1000 చెయ్యాలి. అలాగే మనం హైదరాబాద్లో ఉన్నాం, లేకపోతే విజయవాడలో ఉన్నాం, లేకపోతే గుంటూరులో ఉన్నాం, లేకపోతే ఇంకెక్కడో ఇండియాలోనే ఆ మూల ఈ మూల ఉన్నాం మనం, మనం ఉన్న చోట అట్లీస్ట్ మనకు 5-6 తెలుసు. 2 ఉంటే సంస్కృతం ప్రకారం అది ఎక్కువ లెక్క కాదు, 2 దాటాలి. పరిషత్ అంటే 4 ఉంటారనమాట. అలాగే మనం సామూహికంగా చేస్తున్నామంటే 5-6 అన్నా కలిసి, జనరల్గా బేసి సంఖ్యలో కలిసి జపం చేయాలి. సావిత్రి సాధన చేస్తే అప్పుడు మనం ఈ రకమైన భూకంపాల నుంచి ప్రాణ నష్టం జరగకుండా, అట్లీస్ట్ మనుషులు చచ్చిపోకుండా రక్షించవచ్చు. ఇది దయచేసి అందరూ గుర్తుపెట్టుకొని మన మానవాళి మొత్తానికి సేవ చేసుకునే పరిస్థితి ఇంట్లో కూర్చునే చేయొచ్చు. ఇలాగ సామూహికంగా వచ్చేవాట అట్లీస్ట్ వారానికి ఒకసారి అన్నా, మిగతా రోజులన్నీ కూడా. సో ఇది అయిన తర్వాత మనం ఇవాళ కిందసారి చెప్పుకున్నదే, అది ఒక స్లోగన్ లాగా, చేంజ్ యువర్ బ్రెత్, చేంజ్ ది వరల్డ్. చేంజ్ యువర్ బ్రెత్, బ్రెత్ని ఎలా చేంజ్ చేస్తామండి? ఇప్పుడు స్వరయోగ విజ్ఞానం ఉంది, ఎడమవైపు నుంచి కుడివైపుకు మార్చడం, కుడివైపు నుంచి ఎడమవైపుకు మార్చడం, అది స్వరం మారుస్తాం. అసలు శ్వాసనే మార్చమన్నారు, ఎలా మారుస్తాం? మనం ఎవరితోటి ఉంటే వాళ్ళ ఆలోచనలతోటి అనుసంధానం అవుతాం. ఎప్పుడు మాస్టర్ని తలుచుకుంటున్నాం అనుకోండి, మాస్టర్ ఆలోచన అనే దానితో మన మనస్సు లింక్ అయి ఉంటుంది. కాబట్టి మనకు తెలియకుండానే మన శ్వాసలో మార్పు వస్తుంది, గమనించుకోవాలి. మాస్టర్ పుస్తకాలు చదువుతుంటే శ్వాస ఎలా ఉంది, ఒక నవల చదివితే ఎలా ఉంది, ఒక సినిమా చూస్తుంటే ఎలా ఉంది, ఒక సీరియల్ చూస్తుంటే ఎలా ఉంది, న్యూస్ చూస్తుంటే ఎలా ఉంది, ఇవన్నీ కాదు. కొందరు బాగా మంచి ఇష్టంగా మ్యూజిక్ వింటారు, మిగతా ఎలా ఉంది, అది చూస్తున్నప్పుడు మ్యూజిక్ వింటున్నప్పుడు ఎలా ఉంది. అలాగే కామిక్స్, లేకపోతే థ్రిల్లర్, సస్పెన్స్ ఇలాంటివి ఉంటాయి, హారర్ అలాంటివి ఇష్టం ఉంటాయి, తప్పేం లేదు. అవి చేయకూడదు అంటే చేయడం వాళ్ళు ఇష్టంగా కూడా చేస్తారు. అలాంటప్పుడు మన శ్వాస ఎలా ఉంది గమనించుకోవాలి. పరమ పూజ గురుదేవుల దగ్గర కూర్చున్నాం అనుకోవాలి, అనుకుంటే అప్పుడు మన శ్వాస ఎలా ఉంది. నేను ఇప్పుడు సజల శ్రద్ధ ప్రఖర ప్రజ్ఞ అక్కడ కూర్చున్నాను, కూర్చుని గాయత్రి చేసుకుంటున్నాను అనుకోగానే మన శ్వాసలో మార్పు వచ్చినదా? వస్తుంది, వెంటనే వస్తుంది. మీరు చిన్నగా టెస్ట్ చేసి చూసుకోవచ్చు. ఇప్పుడు నేను మాట్లాడుతుండగానే మీరు టెస్ట్ చేసి చూసుకోవచ్చు. లేకపోతే శంబళలో ఉన్నా నేను, ఆ స్థూపం దగ్గర కూర్చున్నాను అనుకోగానే మీలో మార్పు వస్తుంది, మా శ్వాసలో మార్పు వస్తుంది. యూ కెన్ ఇమీడియట్లీ క్యాచ్, ఇన్స్టెంట్. మరి చేంజ్ యువర్ బ్రెత్ అంటే ఏం చేస్తే బ్రెత్ మారుతుందో మీకు ఈ పాటకు అర్థమై ఉండాలి. ఇప్పుడు చెప్పుకున్న వాటిలో ఏదో ఒకటి మీకు బాగా నచ్చింది, లేకపోతే నేను కురుగడ్డలో ఉన్నాను, శ్రీపాద శ్రీవల్లభులు ఎక్కడైతే సూర్య నమస్కారాలు చేశారో ఆ రాయి దగ్గర కూర్చున్నాను, స్వామి పాదాల ముద్రలు దాని మీద ఉన్నాయి, నమస్కారం చేసి అక్కడ ఉన్నాను అనుకోండి, అప్పుడు మీ శ్వాస ఎలా మారిందో గమనించండి. శ్వాస ఎలా, అసలు శ్వాస ఆడుతుందా లేదా అది కూడా గమనించవచ్చు. లేకపోతే సూర్యుడిలో ఉన్నవాడే నాలో ఉన్నవాడు, సూర్యుడిలో ఎవడుంటాడు, చంద్రుడిలో ఎవడుంటాడు, నక్షత్రాల్లో ఎవడుంటాడు, అగ్నిలో ఎవడుంటాడు, అతడే అందరిలోనూ ఉంటాడు, ఆయన్నే పరమాత్మ అంతర్యామి. మేఘైక అఖండ గురు సప్త అని మాస్టర్ ఇచ్చిన దాంట్లో ఇంతరు గురువుల్లోంచి పనిచేసేదే భగవంతుడే, ఆ వాళ్ళ ద్వారా పనిచేస్తాడు తప్ప విడిగా ఆయన వచ్చి కూర్చోడు. అందుకోసమనే మనం వీటిల్లో ఇన్ని ఎందుకు చెప్తారండి అంటే, ఇన్ని ఎందుకు చెప్తారంటే ఎక్కడో ఒక చోట మనకు బాగా మనస్సుకి ఆకట్టుకోవచ్చు. మనసు ఎక్కడ ఆగిపోతుందో, మనసు ఎక్కడ గురి కుదురుతుందో అదే గురువు అంటే. రమణ మహర్షి గారిని చూస్తే ఆగిపోయింది అనుకోండి, ఆయన గురువు. నీళ్ళల్లో కూడా అమ్మని చూస్తే ఆగిపోయింది అనుకోండి, ఆవిడే గురువు. బుద్ధుని చూస్తే ఆగిపోతే ఆయనే గురువు కదా. మాస్టర్ గారిని చూస్తే ఆగిపోతే ఆయనే గురువు. లేదండి, అరవిందులు చాలా గ్రేట్, చాలా గ్రేట్ నిజమే. మనకేంటి, అందరూ గ్రేటే అక్కడ ఉన్నవాళ్ళు అందరూ. ఇంతమంది గురించి చెప్పిన ఆయన కూడా గ్రేటే. మనకేంటి, మన శ్వాసలో ఏమైనా మార్పు వచ్చిందా? సో అది ఇన్స్టెంట్గా ఇమీడియట్గా ఎవరంతటి వాళ్ళు పరీక్ష చేసి చూసుకోవచ్చు, బ్రెత్తులో ఏమైనా మార్పు ఉందా. ఇది వింటూనే మీరు చేసుకోవచ్చు, చేసుకుని మీరు అబ్జర్వ్ చేసి క్లాస్ చివరిలో చెప్పండి. చేంజ్ యువర్ బ్రెత్ అండ్ చేంజ్ ది వరల్డ్. వరల్డ్ ఎలా తయారైంది, మన దృష్టి బట్టి వరల్డ్ ఉంటుంది. ధర్మరాజుని అడిగేస్తారు, నాయన అంతా చూసావు కదా లోకం ఎలా ఉంది అంటే, చాలా బాగుందండి లోకంలో అందరూ మంచివాళ్ళే, నేను ఇంకా కొంచెం లోపాలు ఉన్నాయి నాలో, నేనే చెడ్డవాడిని, అందరూ బాగున్నారు అన్నాడు దుర్యోధను అడిగారు. ఈ ధర్మరాజు ఒకటి వెర్రిబోగులు వాడు, ఎవడు బాగున్నాడు ఎవడు బాగలేదు, ఎన్నో రకాలుగా నన్ను నేను చూసుకున్నాను, నేనే బాగున్నాను అన్నాడు దుర్యోధనుడు. ఆ రకంగా ధర్మరాజు చెప్పింది, దుర్యోధనుడు చెప్పింది వింటే భీష్ముడికి అర్థమైంది ఎవరేంటో. మనం బాగుంటే చుట్టూ ఉన్నదంతా బాగా కనిపిస్తుంది, మనం బాగలేమనుకోండి చుట్టూ చెత్త కనిపిస్తుంది. తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి స్వామిని దర్శించుకొచ్చి అబ్బా ఎంత బాగుంది అని చెప్పేవాడు కొందరు ఉంటే, మాకు మా చిన్నప్పుడు పాలు పోసేవారు ఒక ఆయన, ఆయన అనేవాడు అక్కడ లీటర్లో అర లీటర్ నీళ్లు కలుపుతున్నారు తెలుసా మీకు, ఇంకా నేను తక్కువే కలుపుతున్నాను సంతోషించండి అని చెప్పేవాడు. తిరుపతి వెళ్ళింది ఎందుకు, దేవుని చుట్టానికి పాలల్లో నీళ్లు ఎన్ని కలుపుతున్నారు తెలుసుకోవటానిక. అలాగా మనం హరిద్వార్ వెళ్ళినా మాస్టర్ అంటుండేవారు, హరిద్వార్ వెళ్తే అక్కడ ఆవకాయం దొరకదు, అది దొరకదు, ఇది దొరకదు, తిండి ఏం దొరకవు మీ ఇష్టం అనేవారు. అంటే ఏంటి, అవేం దొరకపోయినా పర్వాలేదు నాకు గురువు కావాలి అనుకుంటే మన మానసిక స్థితి ఎలా ఉంటుంది, అక్కడి నుంచి ఇచ్చినవి అందుకుంటాం. అక్కడ ఏం పెట్టారో హరిద్వార్లో అవి తిని ఆయన ఇచ్చిన సాధన చేసుకోవడం తగ్గ మనస్సు తయారవుతుంది. ఇదివరకు గాయత్రి పరివారిలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నవాడు జోక్ వేసేవారు ఏంటంటే, నేనేమన్నా హరిద్వార్లో ఉన్నాననుకున్నా, నేనేమన్నా అస్వాదు వ్రతం పడుతున్నా అనుకున్నా, ఏం భోజనం ఇది అని తిట్టేవాళ్ళు ఉండేవాళ్ళు. అంటే అస్వాదు వ్రతం అంటే ఉప్పు వేయరు అనమాట, ఆ రోజు కాస్త ఉప్పు తక్కువ అయితే రుచి తగ్గిపోయిందని, నేనేమన్నా అస్వాదు వ్రతం పట్టే అనుకున్నా హరిద్వార్ వెళ్ళాను అనుకున్నా అని జోకులు వేసేవాళ్ళు. అంటే మనం జోకులు ఎవరి మీద వేస్తాం అనేది కూడా విచక్షణ పోతుంది మనకు, అది సరదాగా అనుకుంటున్నాం, సరదా కాదు మూర్ఖత్వం, మూఢత్వం, బుద్ధి తక్కువ. ఎలాంటి పనులు ఎవరినైనా చేసేస్తాం మనం, అలాంటివి చేయకుండా చేంజ్ యువర్ బ్రెత్ చేంజ్ ది వరల్డ్. చేంజ్ ది వరల్డ్ అంటే ఇప్పుడు సావిత్రి సాధన చేస్తున్నాం, అప్పుడు బ్రెత్ ఎలా ఉంది గమనించుకోవాలి. లేకపోతే ఒట్టి సావిత్రి సాధన అని పేరుతో అంటే ఈ మంత్రం ఏది ఏడు వ్యాహృతం, అలా కాకుండా మామూలు గాయత్రి చేస్తున్నాం, అప్పుడు బ్రెత్ ఎలా ఉంది, శ్వాస ఎలా ఉంది. ఇవేవి కాదు, మాకు రామాయణ అంటే ఇష్టం, రామరక్షా స్తోత్రం చేస్తున్నాం. రామరక్షా స్తోత్రం అంతా అయిపోయిన తర్వాత బ్రెత్ ఎలా ఉంది, బ్రెత్ ఎలా ఉంది అంటే అర్థం మామూలుగా అందరికీ ముక్కు దగ్గర నుంచి బయటకు వచ్చేంత దూరం 12 అంగుళాలు ఉంటుందని కింద సార్ చెప్పుకున్నాం. ఆ 12 అంగుళాల్లోంచి ఎంతెంత తగ్గుతోంది, 1 అంగుళం తగ్గిందా, 2 అంగుళాలు తగ్గిందా, 3 అంగుళాలు తగ్గిందా, 0 మొత్తానికి తగ్గిపోయిందా, 12 అంగుళాలు తగ్గిపోయింది అనుకోండి. ముక్కు దగ్గర వేలు పెట్టి చూస్తే ఎవరికి గాలి ఆడదు, గాలి బయటికి రాదు లోపల రాదు, అయ్యబాబు వీడు బతుకున్నాడా అని డౌట్ వస్తుంది. వాడి గురించి ఏం చెప్పారు స్వరయోగ విజ్ఞానంలో, వాడు అమరుడు అంటే దేవత అని. భూమిపై స్వర్గావతరణ అంటే ఏం చేయాలి, దేవతలు భూమి మీద తిరగాడ, భూమిపై దేవతలు తిరుగుతుంటే స్వర్గం అవుతుంది. సో శ్వాస ఎవడికి ఆగిపోతుందో వాడు అమరుడు దేవత, కాబట్టి దైవత్వం వచ్చేసింది కదా. శ్వాసను మార్చుకుంటే దైవత్వం వస్తుందని చెప్తూ ఉంటే శ్వాస మార్చుకోవడం ఎలాగని ఆలోచించాలా, లేకపోతే ఇంకేదన్నా ఆలోచించాలా? మన స్వార్థపరమైన మన సప్రయోజనాలు కోరుకున్న వ్యవస్థనంతా చెడగొట్టే ఆలోచనలు ఉన్న వాళ్ళకి ఇవి రావు. ఎవరికి వస్తాయి? గురువుల మాట మీద శ్రద్ధ ఉండాలి. గురువుల మాట వేదము. వేదం అంటే పురుష సూక్తం వేదంలోది, స్త్రీ సూక్తం వేదంలోది, మనం చెప్పుకున్న సూక్తాలన్నీ వేదంలోది. అలాగా వేదం అంటే అర్థం ఏంటి? సృష్టిలో ఉన్న శాశ్వతమైన జ్ఞానము. అలాగే గురువు దాని అంతటిని చూసి మామూలు మాటల్లో చెప్తారు. అలాగా సంస్కృత పదాలు శ్లోకాల్లో చెప్పక్కర్లేదు. శ్వాస మార్చుకో, లోకం మారుతుంది అని చెప్పారు. అదే వేదం. షిరిడి సాయి మాటలన్నీ వేదం అని వాళ్ళ బహు శిష్యులు చెప్తూ ఉంటారు. సచ్చరిత్రలో కూడా ఉంటుంది. అంటే అర్థమేంటి? ఆయన మాట్లాడితే వేదంలాగా యజ్ఞం విహవే విహవే యజ్ఞం యజ్ఞం విహవే విహవే యజ్ఞం అని చదువుతుంటారు. పనస అలా పనసలాగా వస్తుందా బయటికి? అలాగేం రాదు, ఇలాగే వస్తుంది. సంతోషంతో ఓర్పు వహించు, పని అయ్యేంత వరకు కాలాన్ని దైవంగా గమనించు, భావించు, పూజించు, ఆరాధించు అని చెప్తారు ఆయన. నన్ను ఆరాధించాలంటే భగవంతుడు అన్నింటిలోనూ భగవంతుడు ఉన్నాడు అని చూడు. ఎలా చూస్తావంటే ఆకలితో ఉన్నవాళ్ళకి అన్నం పెట్టు అన్నాడు ఆయన. ఆకలితో ఉన్నవాళ్ళకి అన్నం పెట్టు అంటే అదే వేదవాక్కు. అది నచ్చింది అనుకోండి, ఆకలితో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు వాళ్ళకి అన్నం పెట్టడమే సింపుల్. అలా చేస్తే అప్పుడు సాయి దృష్టిలో మనం ఉంటాం. అప్పుడు మనకు మన మీద సాయి దృష్టి ఉంటుంది. అలాగ గురువు చెప్పిన అర్థం చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా చేంజ్ ది బ్రెత్, చేంజ్ యువర్ బ్రెత్ అండ్ చేంజ్ ది వరల్డ్ అన్నప్పుడు ఎలా మార్చుకోవాలి మన శ్వాస అంటే, అలా డైరెక్ట్గా వచ్చేసి అట్టుపండి వచ్చి నోట్లో పెట్టినట్టుగా చెప్పరు. ఎక్కడివి అక్కడివి అక్కడివి అన్నీ మనం ఎందుకు చదువుకోవాలండి? స్వాధ్యాయం ఒక చోట చెప్పిన దానికి ఆన్సర్ ఇంకో చోట ఉంటుంది. ఇప్పుడు సీక్రెట్ డాక్టర్ని చదివామనుకోండి, అలా సెంటెన్సులు పరిగెడుతూ ఉంటాయి. మొదటి సెంటెన్స్ అయ్యంగానే రెండో సెంటెన్స్ చదివితే ఏమిటో అర్థం కాదు. అది అలా ఉంటుంది ఇది ఇలా ఉంటుంది. కానీ ఇంకో 100 పేజీలు చదివిన తర్వాత అక్కడ ఉంటుంది మళ్ళీ దానికి లింక్. అలాగా అంటే ఈ పుస్తకం కాకుండా ఇంకో పుస్తకంలో ఎక్కడో ఉంటుంది. కొన్ని డైరెక్ట్గా ఉంటాయి, కొన్ని వెతుక్కుంటూ ఉండాలి. అలాగే మనకు ఇప్పుడు శ్వాసని మార్చుకో, ఈ లోకాన్ని మార్చు. మనం మారితే యుగం మారుతుంది. అంటే మనం ఎలా మారాలి? మన శ్వాసని మార్చుకోవాలి. మన శ్వాసను ఎలా మార్చుకోవాలి? స్వరయోగ విజ్ఞానం ప్రకారం 12 అంగుళాల శ్వాసని 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0 అలా ఒక్కొక్క అంగుళం ఒక్కొక్క అంగుళం తగ్గించుకునే కొద్దీ మనలో మార్పు వస్తుంది. మొదటిసారి 0 అయిపోతే ఎలాగండి అంటే ఏం పర్వాలేదు, ఇదివరకు సాధన చేశారు కాబట్టి ఇప్పుడు 0 అయిపోయింది. ఆటోమేటిక్గా కుంభకం వచ్చేసింది అనుకోండి, అమరలు ఉంటే ఇన్ని మనసార్లు చాలాసార్లు చెప్పుకున్నాం మనం. ఎప్పుడైనా ఆటోమేటిక్గా కుంభకం వస్తే ఆ సమయంలో తేజ అనే వ్యక్తి, ఆ పేరు పెట్టుకున్న వాళ్ళ మెంటల్, వైటల్, యాస్ట్రల్, ఈథరిక్ డబుల్ ఇవేవి ఉండవు. ఎవరుంటారు? సాక్షాత్ భగవంతుడు ఉంటాడు. సాధన చేస్తూ ఉన్నాడు కిషోర్. ఆ చేయగా చేయగా శ్వాస ఆగిపోయింది. శ్వాస ఆగిపోయిందా లేదా శ్వాస ఎవరికి ఆగిపోయిందో వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. కానీ వాళ్ళు వెంటనే అబ్బో నా శ్వాస ఆగిపోయిందని ముక్కు దగ్గర వేలు పెట్టి చూసుకుంటే మళ్ళీ శ్వాస ఆడటం మొదలవుతుంది. శ్వాస ఆగిపోతే మన తలలో ఎక్కడో ఒక చోట తక్కువని మనం మేకు కొట్టినట్టుగా అలా ఆగిపోతుంది. ఇప్పుడు గోడకి మాస్టర్ క్యాలెండర్ వచ్చింది. ఇంతవరకు మేకులు కొట్టలేదు అనుకోండి, కొత్తగా ఒక మేకు కొట్టాలి, ఈ క్యాలెండర్ దాన్ని తగిలించాలి, రోజు మాస్టర్కి ఒక పువ్వు పెట్టి దండం పెట్టాలి అనుకుంటున్నాం అనుకోండి, మేకు కొట్టాలి కదా, మీకు కొడితేనే కదా, లేకపోతే ఇంకేదైనా అరేంజ్మెంట్ చేసుకోవాలి ఈ క్యాలెండర్ అక్కడ గోడ మీద ఉండడానికి. అలాగా మనం ఎప్పుడైతే శ్వాస ఆగిపోయే స్థితిలోకి ప్రవేశించామో మనం ఎలాగొస్తుంది అది గురువు అనుగ్రహం వల్ల వస్తుంది, శ్వాస ఆగిపోవడం అనేది. అలాగైతే ఎంతసేపు ఆగిపోయినా ఏమీ అవ్వదు. 1 గంట ఆగిపోయింది ఏమవుదు, 2 గంటలు ఆగిపోయింది ఏమవ్వదు, 3 గంటలు ఆగిపోయిందండి నా శ్వాస, 3 గంటలు ఆగిపోయింది ఏమవుదు, 1 నెల ఆగిపోయింది, అస్సలు ఏం భయం లేదు, సంవత్సరం ఆగిపోయింది, అసలు కంగారు పడక్కర్లేదు. ఆగిపోతుందంటే మనం ఆ భగవంతుడికి ఈ మనప్రాణ శరీరాలని సంపూర్ణంగా ఆయనకి ఇచ్చేసినప్పుడు, భగవంతుడు అంటే మళ్ళీ ప్రశ్న వేసుకోకూడదు భగవంతుడు ఎవరని, గురువే భగవంతుడు. గురువుకి ఇచ్చేసినప్పుడు అవసరం కొద్దీ ఎంతసేపు ఆయన మనతో ఉండి ఈ శరీరం ద్వారా, ఈ మనస్సు ద్వారా, ఈ ప్రాణం ద్వారా పని చేయించుకోవాలి. అంతసేపు మనతో ఉంటాడు, అంతసేపు బ్రెత్ ఉండదు, అంతసేపు దైవత్వంలో ఉంటాం. అది ఒక ఫేజ్, అంటే కాస్త ఒక స్థితి. అలా కాకుండా మనం రోజు మనకి చెప్పిన యమనియమాలు ఏవైతే ఉన్నాయో స్వాధ్యాయ సత్సంగాలు ఏవైతే ఉన్నాయో, శివా ప్రిన్సిపుల్ ఏదైతే ఉందో, సమయ సంయమను, ఇంద్రియ సంయమను, విచార సంయమను, అర్ధ సంయమను ఇవి పాటిస్తాము. అంశదానము, సమయదానము, మన ప్రజ్ఞాదానం లేదా ప్రతిభాదానం ఇవి చేస్తాము. చేస్తున్నప్పుడల్లా మనల్ని మనము సంస్కరించుకుంటూ, మనల్ని మనం పవిత్రం చేసుకుంటూ, మన ప్రయత్నం కూడా ఉండాలి కాబట్టి చేసుకుంటూ ఉంటే ఒక రోజుకి శ్వాస చాలా న్యాచురల్గా, చాలా హాయిగా, చాలా ఆనందంగా ఆగిపోతుంది. శ్వాస ఆగిపోతే ఏమంటారు, మామూలుగా వదిలేసాడు శరీరం, చిలక వెళ్ళిపోయింది శరీరంలోంచి, ఎక్కడికి వెళ్ళిపోదు అక్కడే ఉంటుంది. శ్వాసని మనం మచ్చిక చేసుకోవాలి. శన శనైర్ పరమే ధృత్య అతృతి గ్రహీతయ. మనస్సు చాలా కష్టం అండి నిగ్రహించడం ఎలాగా అని అడిగాడు అర్జునుడు. అప్పుడు భగవానుడు ఏం చెప్పాడు, శనశనైర్ పరమే బుద్ధ్య తృతి గ్రహీతయ. శనశనై అంటే మెల్లిమెల్లిగా, కొంచెం కొంచెం. పిల్లాడు ఏడుస్తున్నాడు అనుకోండి, స్కూల్కి వెళ్ళకపోతే, బాబు నీకు చాక్లెట్ ఇస్తారా లేకపోతే ఒక వేఫర్ కొని పెడతారు, మంచి కొత్తగా వస్తున్నాయి కదా క్యాడ్బరీస్ వాళ్ళు ఏదో పెద్ద పెద్దవి, అలాంటి చాక్లెట్ కొని పెడతాను, వెళ్తావు కదా, వెళ్ళను వెళ్ళను, అలా కాదు పోయి ఐస్ క్రీమ్ కొని పెడతాను, ఐస్ క్రీమ్ అయితే పొద్దున్న వెళ్తా మధ్యాహ్నం వచ్చేస్తాను, అట్టే సినిమా తీసుకెళ్తాను మొత్తం మంచి చేశాడు. ఇలాగ వాడికి ఏదో రకంగా స్కూల్కి వెళ్ళటం లేకపోతే వాడి చేత పాఠాలు చదివించడం లేకపోతే హోంవర్క్ చేయించడం, ఇవన్నీ పిల్లవాడికి ఎలాగైతే ట్రైనింగ్ ఉందో అలాగే మనం మన మనస్సు వినదు. మళ్ళీ అదేంటండి, నా మనస్సు విందా అంటే గ్యారంటీగా విందు, నా మనస్సు వింటలేదని చాలామందికి తెలియదు. అది నేనే అనుకుంటా కాబట్టి నేను ఇలా ఆలోచిస్తున్నాను, నేను ఇది కోరుకుంటున్నాను, నేను ఇది అవ్వాలనుకుంటున్నాను, ఎందుకు అవ్వదు, ఇలా గింజుకోవడం సరిపోతుంది తప్ప మనస్సు ఆలోచనలు నేను కాదు, నేను వేరుగా ఉన్నానని జ్ఞానం ఇంకా రాదు. అది రావాలి, అది వస్తే తప్ప అసలు ఆధ్యాత్మిక సాధన సున్నా. కాబట్టి రమణ మహర్షి గారు బేసిక్గా, అలాగే గురువు గారు వాటామై అని పుస్తకం ఇచ్చారు. ఇదివరకు మనం చెప్పుకున్నాం వాటామై గురించి, దాంట్లో మూడు మనసులు ఉంటాయని చెప్పుకున్నాం. అవన్నీ బాగా విని వదిలేస్తే ఏమీ రాదు, సాధన చేసుకుంటేనే వస్తుంది. వాటామై నేను ఎవరిని తెలుసుకోవాలి, తెలుసుకుంటే అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది, ఈ తల్లిదండ్రులకు ఎందుకు పుట్టాను, వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి, వీళ్ళు యూస్లెస్ వెళ్ళి ఎప్పుడు డబ్బు సంపాదించుకుంటారు నన్ను పట్టించుకోరు అని కొందరు అనుకుంటారు. కొందరు ఏమనుకుంటారు, వీళ్ళొట్టు పిచ్చినారు వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు తప్ప నాకెవ్వరు అనుకుంటారు. ఇంకో కొందరు అనుకుంటారు, ఎప్పుడు చూసినా గాయత్రి యజ్ఞం అంటాడు, గాయత్రి చెప్పమంటాడు, లేకపోతే స్వాధ్యాయం అంటాడు, లేకపోతే ప్రేయర్ అంటాడు, లేకపోతే ఊళ్ళకి వెళ్ళి యజ్ఞాలు అంటాడు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటాడు. అది తప్పే, అవన్నీ చేయడంతో పాటు పిల్లల్ని కూడా పట్టించుకోవాలి. ఈ రకంగా మనం ఎందుకు పుట్టాము అనేది తెలియాలంటేనే సాధన చేసుకోవాలి. అవి తెలిసిన తర్వాత ఇంకా చాలా బాగుంటుంది. జీవితం ఒక నాటకంలాగా ఉంటుందని చెప్తారు మాస్టర్. ఇట్స్ లైక్ ఏ ప్లే. సినిమా చూస్తున్నాం అనుకోండి, నిజంగా ఏడిపొచ్చేసి గుండె ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. భయంకరమైన సినిమా ఇది, హార్ట్ పేషెంట్లు చూడకుండా అడ్వర్టైజ్మెంట్ కూడా ఇస్తారు. ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు, చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, రోగాలు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, స్వయంగా నాకు చెప్పిన వాళ్ళు ఉన్నారు, నాకు టీవీ సీరియల్స్ చూసి రోగం తెచ్చుకుని చచ్చిపోయిన వాళ్ళు. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామండి ఇక్కడ మనం? మనస్సు మనం కాదని గుర్తుపెట్టుకోవడానికి. మనస్సు వేరు, మనం వేరు. మనం ఈ జన్మకి ఏం చేయాలి, ఈ జన్మకి ఏం చేయాలంటే మాస్టర్ పని చేయాలి, అందుకే పుట్టామని ఆయన చెప్పేశారు అనుకోండి. మనం కూడా తెలుసుకోవచ్చు ఏమి కరెక్ట్గా చేయాలి. చాలా చెప్పారండి వీటిలో ఏం చేయాలి మనం అంటే, అందుకే సాధన చేసుకుంటే మాస్టర్ చెప్పిన అన్నిటిలో మనకి ఏది బాగా నచ్చిందో అది చేయమని అర్థం. అన్ని చేసేయమని కాదు, అన్ని చేసినా మంచిదే. దీంట్లో ఏంటంటే, ఈ శ్వాస మారితే మనం లోకాన్ని మార్చగలం, ప్రపంచాన్ని మార్చగలం అన్న దాంట్లో శ్వాస ఎక్కడెక్కడ ఉంటుందో తెలుసుకోవాలి. ఎక్కడ ఉంటామండి శ్వాస? మన కాలము ఏదైతే ఉందో ఆ కాలానికి అనుగుణంగా శ్వాస మనలో ఉంటుంది. మనం గాలి పీలుస్తాం, లోపలికి వెళ్తుంటాం, గాలితో పాటు ప్రాణం వెళ్తుంది. ఆ ప్రాణం ఏమవుతుంది? ఐదు రకాలుగా అవుతుంది. ఆ ఐదు రకాలుగా ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదానాలు ఐదు. ఈ ఎవరు చేస్తారు ఈ ఐదుగా ఒక్క ప్రాణాన్ని అంటే కుండలిని చేస్తుంది. కుండలిని ఏం చేస్తుందంటే గాలి పీల్చుకోగానే దాంట్లో వెళ్ళిన ప్రాణాన్ని, కుండలిని తీసుకుని ఐదుగా విడగొడుతుంది. విడగొట్టి ఎక్కడెక్కడికి వెళ్ళాలో ఆవిడ పంపిస్తూ ఉంటుంది. ఆవిడ పని అది కుండలిని పని బాడీలో. కాబట్టి గుండెల్ని ఎప్పుడు పనిచేస్తుంది, గుండెల్ని జాగ్రత్త ఏంటి మరి అంటే అది వేరే సబ్జెక్ట్. ఇలా తీసుకుంటున్నప్పుడు మన శ్వాస మూలాధారంలో తెలుస్తుంది, మన శ్వాస స్వాధిష్టానంలో ఉంటుంది, మన శ్వాస మణిపూరకంలో ఉంటుంది, మన శ్వాస అనాహతంలో ఉంటుంది, మన శ్వాస విశుద్ధిలో ఉంటుంది, ఇంకా ఆజ్ఞలో ఉంటుంది. ఇలాగా ఆరు చోట్ల ఉంటుంది. ఎప్పటి నుంచి? సూర్యోదయం నుంచి మళ్ళీ సూర్యోదయం వరకు, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు, సూర్యాస్తమయం నుంచి మళ్ళీ సూర్యోదయం వరకు. ఇలాగ అహస్సు అంటే పగలు, రాత్రి అంటే రాత్రి. ఇలాగ అహర్నిశలు, అహర్ము అహము నిశము, అహము అంటే పగలు, నిశ అంటే రాత్రి. ఈ అహర్నిశలు శ్వాస మనలో నడుస్తూ, ఇలా నడుస్తూ ఉన్న శ్వాస దానికి మూలాధారంలో ఎప్పుడు ఉంటుంది? చాలా క్లియర్గా ఇచ్చారు మాస్టరు. గాయత్రి, కుండలిని, సావిత్రి అనే పుస్తకంలో ఇచ్చారు. మీ దగ్గర ఆ పుస్తకం ఉంటే అందరూ రిఫర్ చేయండి. ఆరు పొద్దున్నే 6 గంటల నుంచి 6:40 వరకు శ్వాస మూలాధారంలో ఉంటుంది. ఈ మూలాధారంలో శ్వాస ఉంటే ఏమవుతుంది? ఏమవుతుంది? ఒక రాజకీయ నాయకుడు ఎలాగ ఆలోచిస్తాడు, ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉంటాడు, అలాంటి మానసిక స్థితిని ఇస్తుంది మనకు. 6 నుంచి 6:40 వరకు అక్కడ మూలాధారంలో ఉంటే ఎలాగా అంటే, చంద్రగుప్తుడు దాంట్లో ఎగ్జాంపుల్ ఇచ్చారు. చంద్రగుప్తుడు లాంటి రాజకీయవేత్త, మామూలు ఇప్పుడు మనకు కల్పించే పొలిటీషియన్స్ కాదు. నా ప్రజలందరూ బాగుండాలి, నా ప్రజలందరూ సుఖంగా ఉండాలి, నా ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, నా ప్రజలందరూ ధర్మాన్ని పాలించాలి, అలాంటి ఆలోచన ఉన్న రాజకీయ నాయకుడు ఉంటాడు. ఇక్కడ 6 to 6:40, 6:40 to 1:20, ఇంకా 1 hour 20 minutes కాదు, మధ్యాహ్నం 1:20 వరకు, పావుదొక్క 7 నుంచి 1:20 వరకు అక్కడ స్వాధిష్టానంలో ఉంటాడు. శ్వాస స్వాధిష్టానంలో శ్వాస ఉందని ఎలా తెలుస్తుంది మనకంటే, మన ఆలోచనలు బట్టి తెలుస్తుంది. అప్పుడు ఏంటంటే అన్ని మనం ఫైనాన్స్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇప్పుడు ఒక గాయత్రి యజ్ఞం చేయాలి, దానికి ఇటుకలు ఎక్కడి నుంచి రావాలి, సముద్రం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఆవనే కావాలి, అది ఎక్కడి నుంచి వస్తుంది, ఇవన్నీ బాగానే ఉంది, దీనికి ఇంకా డబ్బులు కూడా కావాలి, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఇదంతా ప్లేస్ ఎక్కడుంది, ఇంత పెద్ద యజ్ఞం పెట్టి చేయాలంటే ఇది 108 యజ్ఞ ఉండాలి పెట్టి చేయాలి, లేకపోతే 1000 పెట్టి చేద్దాం అనుకుంటున్నామండి, అంత పెద్ద ప్లేస్ ఎక్కడ దొరుకుతుంది, ఇవన్నీ వనరులే, శామియానాలు వేయాలి, వచ్చే వాళ్ళందరికీ వసతులు కల్పించాలి, వచ్చే వాళ్ళందరికీ టిఫిన్లు, కాఫీలు, భోజనాలు, అలాగే వాళ్ళందరూ పడుకోవడానికి, ఉండటానికి రెసిడెన్స్, ఇవన్నీ అకామిడేషన్ మొత్తం అంతా మనం ప్రొవైడ్ చేయాలి. ఊరికే పిలిచేసి చెట్ల కింద ఉండాలంటే కుదరదు కదా. అవన్నీ చేయాలంటే మన దగ్గర వనరులు కావాలి. వనరులు అంటే చెప్పుకున్నాం కదా, అదే మ్యాన్ అండ్ మెటీరియల్, ఇవన్నీ కావాలి. టైం, అందరికి అనుగుణమైన టైం కావాలి. మరి ఇవన్నీ ఉంటే మన చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉంది, ఇలాంటి మంచి ఎండలో పెట్టాను రోహిణీ కార్తీలో, మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి యజ్ఞం మొదలవుతుందండి, 2 వరకు ఉంటుందంటే ఎవరన్నా వస్తాడో ఒకటి రాదు. సో మనకు కావాల్సిన వనరులు, నీళ్లు దొరకాలి. ఇప్పుడు ఎక్కడ నీళ్లు లేవు, నీళ్లు లేవని పేపర్లో వస్తుంది, నీళ్లు లేవు, పక్కన అన్ని రకాల కాటక పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి, ఏర్పడ్డాయి. ఇవన్నీ వనరులు, నీళ్లు కావాలి, కరెంటు కావాలి. ఇలాగా గురువుగారు అంత పెద్ద కార్యక్రమం చేసినప్పుడు ఇవన్నీ ఊరికి ఎవరో అరేంజ్ చేసినట్టుగా వచ్చాయి అన్నారు. ఎలా వస్తాయి? ఈ స్వాధిష్టానంలో శ్వాస వనరుల్ని లాక్కోగలదు, వనరుల్ని ఆకర్షించుకోగలదు. వీటిని సమకూర్చే ప్రయత్నాలన్నీ కూడా మనం స్వాధిష్టానంలో మన శ్వాస ఉన్నప్పుడు మనం ప్రయత్నం చేయాలి. మంచి రాజకీయ నాయకుడు అవ్వాలనుకున్నప్పుడు వాడు ఎలాంటి ఆలోచనలు, ఇప్పుడు గాంధీ గారి నుంచి నేర్చుకోవాలి, లేకపోతే అబ్రహం లింకన్ నుంచి నేర్చుకోవాలి, లేకపోతే ఇంకెవరో చాలా గొప్పవాళ్ళు ఉంటారు, ఇంకా చాణక్యుడి నుంచి నేర్చుకోవాలి, ఇలా అనుకున్నప్పుడు వాళ్ళు ఆ మూలాధారంలో శ్వాస భూతత్వం ఉన్నప్పుడు 6 నుంచి 6:40 వరకు అలాంటి పుస్తకాలు చదువుకోవాలి. ఆ సాధన చేసుకుని కాసేపు మిగతా వాళ్ళ పుస్తకాలు చదువుకోవాలి. చదువుకుంటే అప్పుడు మనం సింక్ అవుతాం వాళ్ళు. అలాగే వనరులు కావాలి. వారన్ బఫెట్ బోర్డ్ అంత నాలెడ్జ్ ఉంది. అలాగే ప్రపంచంలో కుబేరులు అందరూ ఎలా సంపాదించుకున్నారు, ఎలా కష్టపడ్డారు, ఇలాంటివన్నీ ఆలోచించి దానికి తగ్గట్టుగా ప్లాన్స్ వేసుకోవడం అనే టైం ఏంటి, 6:40 నుంచి 1:20 వరకు. ఇది అయిన తర్వాత ఏకంగా 6 గంటల 40 నిమిషాలు పనిచేస్తుంది. ఈ 6 గంటల 40 నిమిషాలు పనిచేస్తున్నప్పుడు మనకు దీనికి సంబంధించిన అన్ని యాక్టివిటీస్ బాగా జరుగుతాయి. చుట్టూ మార్కెట్లో యాక్టివిటీస్ 10, 10:30 కానీ మొదలవు. అంటే వాళ్ళు 6:40 అంటే ఒక ఇంచుమించు 3 గంటలు పోగొట్టుకుంటున్నారు, 3 గంటలు వాడుకుంటున్నారు. స్కూళ్ళు కూడా ఇదివరకు బాగా ఎర్లీగా ఉండేవి, ఇప్పుడు ఏమనుకున్నాయి, స్కూల్స్ 8 గంటలకు ఉంటున్నాయో లేకపోతే 9 గంటలకు ఉంటున్నాయి, 9 అనుకుందాం. స్కూళ్ళల్లో కూడా బాగా నేర్చుకునే టైం ఉంది సరే, ఆ నేర్చుకునే టైము వనరులు అన్నీ ఎలా సంపాదించాలి అని నేర్చుకునే టైం మటుకు ఈ 1:20 వరకే. ఈ 1:20 అయిపోయిన తర్వాత రాత్రి 8 వరకు మణిపూరకంలో ఉంటుంది. 1:20 నుంచి రాత్రి 8 వరకు శ్వాస మణిపూరకంలో ఉంటుంది. ఈ మణిపూరకంలో ఉన్నప్పుడు వీళ్ళు అనలిటికల్ పవర్ మనలో పెరుగుతుంది. అంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఉంది, ఆ ట్రెండ్ చూసి ఇది కొంటే నెక్స్ట్ షేర్లు రేట్లు పెరుగుతాయి, ఇది కొంటే పడిపోతాయి కాబట్టి ఇది కొనకండి, ఇలాగ మనకు మార్కెట్ సర్వే చెప్తూ ఉంటారు. అలాగే మన దగ్గర ఉన్న వాటిని విశ్లేషించి వీటి ద్వారా ఒక కంక్లూజన్కి రావాలి అంటే ఆ టైం బెస్ట్ టైం ఏంటి, మధ్యాహ్నం 1:20 నుంచి రాత్రి 8 గంటల వరకు. ఆ మధ్యలో కనుక మనం అన్ని విశ్లేషణ కార్యక్రమాలు ఇవి చేస్తూ ఉంటే మనకు ఆ శ్వాస మణిపూరకంలో ఉండి మనకు అర్థమవుతుంది. ఈ మణిపూరకంలో ఉన్న శ్వాస ఉన్నప్పుడు ఒక సైంటిస్ట్ అంటే సైంటిఫిక్ యాక్టివిటీ బాగా జరగాలి అంటే 1:20 నుంచి రాత్రి 8 వరకు అనుకూలమైన సమయం, అప్పుడు శ్వాస మణిపూరకంలో. ఇది అయిన తర్వాత అనాహతంలో వస్తుంది శ్వాస. ఈ అనాహతంలో శ్వాస మనకు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఎందుకు పుట్టామో, మనం ఏం చేయటానికి పుట్టాము ఈ భూమి మీద అనేది తెలుస్తుంది. ఈ శ్వాస, మన శ్వాస మనకు అనాహతంలో. ఇవన్నీ ఎవరు పెట్టారండి అనాహతంలో? ఆ టైం నుంచి ఆ టైం వరకు ఎందుకు ఉండాలి, ముందర ఎందుకు రాకూడదు, మాకు ఆ టైంకి నిద్ర వచ్చేస్తుంది. 8 నుంచి మంచి సీరియల్స్ అన్నీ వస్తాయి, 8 నుంచి 12 వరకు. ఇంకెప్పుడు చేస్తాం చెప్పం, చెయ్యం, మనం పెట్టలేదండి ఈ టైంలో. శ్వాస అక్కడ ఎందుకు ఉండాలి, పొద్దున 6 నుంచి 6:40 వరకు శ్వాస మూలాధారంలో ఎందుకు ఉండాలి, భూతత్వంలో ఎందుకు ఉండాలి అంటే భగవంతుడు ఎలా ఇచ్చాడు మనకు జీవాత్మ, దాని పరికరాలు. ఆ జీవాత్మ దాని పరికరాల్లో మనం జీవులం, మనకు ఒక పరికరం ఇచ్చాడు శరీరం అనేది. ఈ శరీరం అనే పరికరాన్ని వాడుకోవడానికి శ్వాసను పెట్టాడు దాంట్లో. ఆ శ్వాస మూలాధారంలో ఉన్నప్పుడు ఇగో ఈ పని చేయి నువ్వు అని చెప్పాడు. బ్యాంకుకి వెళ్ళాలి, చెక్కు ఉంది చేతిలో, చెక్కు బ్యాంకులో అకౌంట్లో వేసుకుని డబ్బులు డ్రా చేసుకోవాలి. నాకు ఇప్పుడు కుదురుతుంది సార్, ఇప్పుడు వచ్చేస్తానని రాత్రి ఇప్పుడు ఎంత అయింది మనకు 10:30 అయింది, 10:30 ఫోన్ చేశాం అనుకోండి, కిషోర్ నా దగ్గర చెక్ ఉంది ఇప్పుడు వస్తాను బ్యాంక్కి డబ్బులు డ్రా చేసుకోవాలంటే అంకుల్ భలేవా ఈ మాత్రం కూడా తెలియదా, పొద్దున్న 10:30 రండి అంటాడు, ఫోన్ పెట్టేస్తాడు. ఎందుకు రావాలి 10:30? దట్ ఈస్ ద రూల్. 10:30 రాను నేను, 10 ఇంటికి వస్తానన్నా కూడా కుదరదు, ఎప్పుడు 6 ఇంటికి వస్తానన్నా కుదరదు, ఆ టైంలో రావాలి అంతే. 10:00 అంటే 10:00 రావాలి, లేకపోతే 9:00 అంటే 9:00 రావాలి. ఇవాళ సెకండ్ సాటర్డే రా, సెకండ్ సాటర్డే రాదండి సెలవు, రాకూడదు అంటాడు. అదేంటి నువ్వు చేస్తున్నప్పుడు సెలవలేదేమో ఇప్పుడు సెలవు అంటాడు. ఇవన్నీ ఎందుకంటే దట్ ఈస్ ఫిక్స్డ్. అలాగా భగవంతుడు మనకు ఒక పరికరం ఇచ్చాడు, ఒక సైంటిఫిక్ అపరేటస్ ఇచ్చాడు, దాంట్లో శ్వాస అనేది పెట్టాడు. ఆ శ్వాస ఏం పని చేయగలదు, శ్వాస ఏ పనన్నా చేయగలదు. ఎందుకంటే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, వాయు ప్రత్యక్ష బ్రహ్మ. బ్రహ్మ అంటే సృష్టించేవాడు ఒకటి, బ్రహ్మ అంటే విశ్వం అంతా వ్యాపించిన వాడు రెండు. బ్రహ్మ అంటే చాలా పెద్దది అనమాట, బ్రహ్మాండంగా ఉందంటే ఏంటి, చాలా గొప్పగా ఉంది అని అర్థం, చాలా గొప్పది అని అర్థం. శ్వాస చాలా గొప్పది, శ్వాస చాలా పెద్దది, శ్వాస సృష్టించగలదు కదా. శ్వాస మారితే నువ్వు ప్రపంచాన్ని మార్చగలవు అంటే నీకు ఏ ప్రపంచం కావాలంటే అది, ప్రపంచాన్ని నువ్వు సృష్టించుకోవాలంటే నీ శ్వాసను మార్చుకోవని చెప్తున్నారు. అంతే శ్వాసకి ఎంత ఇంపార్టెన్స్ ఉంది, శ్వాసని మించి ఇంపార్టెంట్ ఇంకొకటి లేదు అని గుర్తుపెట్టుకోవాలి. మరి వివేకానందుడు అమ్మో నా శ్వాస ఆటలే చచ్చిపోతాను, బయటికి వదిలేసే వదిలేసే అంటాడు కదా. దేవుడు చూశావంటే ఆ చూశాను అన్నారు, బాగుంది. ఇప్పుడు చూపిస్తావంటే చూపిస్తాను, బాగుంది. తీసుకెళ్లి నీళ్ళలో ముంచేసేసి మెడక మీద చెయ్యి గట్టిగా నొక్కిపెట్టి తల ముక్కులో నీళ్ళకి వెళ్ళిపోతాయని భయపడిపోతున్నాడు వివేకానంద. అప్పటికింకా ఆయన పేరు వివేకానందుడు కాదు కదా, నరేన్. ఆ చిన్నపిల్లాడు నరేన్ ఏం చేశాడు, గబుక్కున తలకాయ పైకి నీళ్ళలోంచి తీసేసుకోవడానికి ట్రై చేస్తుంటే ఈయన నొక్కి పడుతుంది. ఆ తర్వాత ఈయనే వదిలేరు, ఎవరు, రామకృష్ణ మాధవ గారు వదిలి, చెప్పు ఇప్పుడు ఏమైంది నీకు, ఏమైంది ఏంటండి బాబు చెప్ప, నిజమైన జనాలు పిచ్చాడు అన్నారు మిమ్మల్ని. నాకు ఇప్పుడు స్వయంగా అర్థమైంది, స్వయంగా అనుభూతి చెందితే తప్ప ఏమి తెలియటే, నిజమే మీరు పిచ్చేవాళ్ళే అన్నాడు. అలా కాదులే కానీ నిజం చెప్పాను. ఏముందండి బాబు నాకు ఊపిరి అడలేదు, నా ఊపిరి కోసం కొట్టుమిట్టాడు, అయ్యి బాబు ఊపిరి ఊపిరి అన్నది అంతే, ఇదే నీకు చెప్పదలుచుకున్న ఆన్సర్. అలాగ నువ్వు భగవంతుడి కోసం ఊపిరి ఆటలే బాబు నువ్వు నాకు కనిపించని ఏడ్చావంటే కనిపిస్తాడు అంతే తప్ప, ఊరికే భగవంతుడు ఉన్నాడా చూసావా, భగవంతుడు ఉన్నావా చూసావా అంటే కనబడ్డు. నేను చూస్తే నీకేంటి, నువ్వు చూడాలంటే మటుకు శ్వాస కోసం ఎలా కొట్టుకున్నామో అలా భగవంతుడి కోసం కొట్టుకోవాలి, అప్పుడు కనిపిస్తాడు. మనలో అంత తీవ్రత ఉందా, తీవ్ర ఆవేగ ఆసన్న మనలో తీవ్రత పెరిగే కొద్ది అది వెంటనే సిద్ధిస్తుంది అని మనం పతంజలి యోగ సూత్రాల్లో ఉంది. అంత ఫైరీ యాస్పిరేషన్ అంటారు మాస్టర్ జ్వాలకు, ఫైరీ యాస్పిరేషన్ ఉందా మనలో, ఉండాలి, ఉంటే అప్పుడు శ్వాస మారిపోతుంది. సో ఈ మణిపూర్వకంలో శ్వాస అప్పుడు పెడితే ఎలాగండి, ఆ టైంలో కుదరదు నాకు, అంటే కుదరదు ఆ టైంలో అంతే. యుగసంధి 80 నుంచి 2000 అదేంటండి అప్పుడు పెట్టారు, కుదరదు అంతే. సో మనం కొన్ని ఒప్పుకొని తీరాలి, ఒప్పుకొని తీరి ఒప్పుకున్న తర్వాత దానికి తగ్గట్టుగా మన జీవితాన్ని మలుచుకోవాలి తప్ప, మన కోసం జీవితాలు మన ఆ పరిస్థితులకు అనుగుణంగా మన జీవితాన్ని మలుచుకోవాలి తప్ప, పరిస్థితులు ఎప్పుడు అలా వాటి ప్రకారం నడుస్తుంటాయి, దానికి ఒక పద్ధతి ఉంది, వాటికి ఒక క్యాలిక్యులేషన్, వాటికి ఒక లెక్క ఉంది. మనకు ఆ లెక్కలు అర్థమైతే తప్ప వాటిని యుగ ధర్మాలు అంటాం. యుగ ధర్మం సత్యయుగం యుగం ఇలా ఉంటుంది, ద్వాపరయుగం ఇలా ఉంటుంది, మధ్యలో సత్యయుగం, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, 4 యుగాలు ఉన్నాయి. 4 యుగాల్లో 4 రకాల లక్షణాలు ఉంటాయి. అవి ఎలాగ ఉంటే ఎలాగా అంటే కుదరదు అలా ఉంటాయి. ఎండాకాలం ఎండగా ఉండవు, చల్లగా ఉంటుందా, చలికాలం చల్లగానే ఉంటుంది, ఎండగా ఉంటుంది, వర్షాకాలం వర్షమే. సో ఇవన్నీ ఎందుకు ఇన్నిసార్లు చెప్పుకుంటున్నాం అంటే దట్ ఈజ్ ఆల్ ఫిక్స్డ్ లాంగ్ లాంగ్ బిఫోర్. అది ఒక యాక్సెప్టబుల్, ఒప్పుకొని తీరాల్సిన ఒక సత్యం. దానికి తగ్గట్టుగా మనం ప్రయత్నం చేయాలి తప్ప దానికి ఎగినిస్ట్గా ఏం చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి లండన్ వెళ్ళడానికి మనం ప్లేన్ ఎక్కాం, టికెట్ కొనుక్కున్నాం, సీట్లో కూర్చున్నాం, సీట్ బెల్ట్ పెట్టుకున్నాం, అంతవరకే మనం. ఆ తర్వాత మనకేం తెలియదు, వాడు తీసుకెళ్ళి లండన్లో దించుతాడో, గడిగుడ్లో ఎక్కడన్నా దించుతాడో మనకు తెలియదు, హైజాక్ అవుతుందో తెలియదు. కానీ ఎవరి చేతిలో ఉంటుంది తీసుకెళ్ళడం అనేది, పైలట్ చేతిలో ఉంటుంది. మనం 100 ప్లాన్లు వేసుకోవచ్చు, లండన్లో దిగి ఎక్కడి నుంచి ఎలా వెళ్దాం, అక్కడ పెద్ద లెక్చర్ ఏర్పాటు చేద్దాం, మాస్టర్ ఆర్కే అంటే అందరికి చెప్తాం, ఇవన్నీ అనుకోవచ్చు. ఇంకేముంది, ప్రజ్ఞాపుత్రులు అంటే వీళ్ళు అన్నారు గురువు గారు, ప్రజల శ్రద్ధ అంటే ఏంటి, ప్రగట ప్రజ్ఞ అంటే ఏంటి, అశ్వమేధం అంటే ఏంటి, ఇవన్నీ చెప్పాలనో మనం ప్లాన్లు వేసేసుకుంటున్నాం ప్లేన్లో కూర్చొని. కానీ పైలట్ అక్కడ తీసుకెళ్తే కదా, మధ్యలో ఎవరన్నా లేదు సింగపూర్ తీసుకెళ్ళిపో అన్నాడు అనుకోండి, బెదిరిస్తాడు, సింగపూర్ వెళ్ళిపోతుంది అప్పుడు ప్లేన్. అప్పుడు ఏం చేస్తాం మనం, మన ప్లాన్స్ అన్నీ ఉన్నాయి. అందుకని మన ప్లాన్లు ఉన్నా కూడా అసలు ప్లాన్ ఏంటో దానికి తగ్గవైతేనే మన ప్లాన్లు కరెక్ట్, అదర్వైజ్ నో. ఆ రకంగా అనాహతంలో 8 గంటల నుంచి రాత్రి 2 గంటల 40 నిమిషాల వరకు ఈ శ్వాస ఉంటుంది, అక్కడ నడుస్తుంది. ఈ సమయంలో జపం చేసుకుంటే మనం ఎందుకు పుట్టామో తెలుస్తుంది. గురువుగారు రాత్రి 12 గంటల నుంచి తెల్లారు 6 వరకు జపం చేసేవారు. మాస్టరు గబుక్కొని రాత్రి నిద్ర లేచి ఆల్మోస్ట్ ఈ టైంలో లేచేవారు, 1 గంట తర్వాత ఎప్పుడు లేచి కూర్చుని జపం చేసిన సీతారాం కూర్చో అనేవారు. ఇద్దరం కాస్త స్పీడ్ ఆగటం, కూర్చుని జపం చేసుకోవడం, ఇలా జరుగుతూ ఉండేది. ఇవన్నీ అనాహతంలో జరుగుతున్నప్పుడు అంటే రాత్రి 8 గంటల నుంచి 2:40 వరకు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత టైం కూడా ఇంకా ఇంపార్టెంట్, విశుద్ధిలో ఉంటుంది. 2:40 తెల్లారుజామున అక్కడి నుంచి 3:45 వరకు ఉంటుంది. ఇక్కడ ఈ జపం చేస్తే ఈ టైంలో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అద్భుతమైన ఫలితాలంటే విశుద్ధి మన అదుపులోకి వస్తుంది, విశ్వవ్యాప్తమైన శక్తులతోటి సంబంధం ఏర్పరచుకోవడానికి ద్వారం తెరుచుకుంటుంది, మన శరీరానికి మనకున్న బంధం లూజ్ అవుతుంది. ఈ శరీరమే నేను, ఈ మనస్సే నేను, ఈ కోరికలే నేను అనే ఆలోచన అన్నీ కూడా తప్పు అని తెలిసిన దాంట్లోంచి బయటపడలేము. అలాంటి బయటపడటానికి ఈ సమయంలో సాధన చేస్తే విశుద్ధిలో శ్వాస నడుస్తుండగా 2:40 to 3:45 వరకు చేస్తే మనం ఈ శరీరం కాదు, ఈ మనస్సు కాదు, ఈ కోరికలు కావు, మరి ఎవరు నేను? అవన్నీ ఒక్కొక్కటి కావు కావు అన్నాం అనుకోండి, కావు కావు అని ఎవరంటారు? కావు 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 అని అయ్యేసరికి చివరికి ఏమవుతుందంటే కావు కావని కాకి అంటుంది, బాగుంది కాకి కాస్త ఆ స్థితి నుంచి బయటపడి కోకిలుగా మారుతుంది. కోకిలుగా మారేసరికి పంచమస్వరంలో పాడుతుంది. పంచమస్వరం అంటే సరిగమపా, చాలా మధురంగా ఉంటుంది పా పాడితే. అలాగే మనం ఇవేమీ కాదు, నేను ఆత్మస్వరూపుణ్ణి అనే జ్ఞానం కోకిలుగా అవుతాం మనం. అంటే స్వరానికి అక్కడ 2:40 ఉంటాయి. సో కావు కావు అనకుండా మంచి కోకిల స్వరంతో నేను జీవుణ్ణి, ఆత్మస్వరూపుణ్ణి, పరమాత్మ యొక్క అంశని, అమృతపుత్రుణ్ణి, గురువు యొక్క వారసుణ్ణి, ఇలాంటివన్నీ మనకు తెలియడానికి విశుద్ధిలో ఉండగా చెప్పం. ఆ తర్వాత సహస్రారం 5 to 6 అంటే మధ్యాహ్నం 12 to 12:30 గురువుగారు జపం మొదలుపెట్టారంటే ఆయన అనాహతంలో ఉండగా జరిగింది, విశుద్ధిలో ఉండగా జరిగింది, ఆజ్ఞలో ఉండగా జరిగింది, సహస్రాలలో ఉండగా జరిగింది. ఇలాగా 6 గంటలు చేసేవారు, 12 గంటల నుంచి 6 గంటలు. అలాగే 24 సంవత్సరాలు చేసేవారు. ఈ సహస్రాలలో ఉన్నప్పుడు శ్వాస మనం జపం చేస్తే విశ్వాంతరాళల్లో ఉన్న శక్తులతోటి మనకు సంబంధం. సపోజ్ సిరీస్ నక్షత్రం నుంచి శక్తులు వస్తున్నాయి, సప్తమహర్షుల నుంచి వస్తున్నాయి. అలాంటి శక్తుల్ని మనం ఆ సమయంలో జపం చేసుకుంటూ ఉంటే ఆ శక్తులు నాలో అవతరించుగాక అని ఒక రిక్వెస్ట్ పెట్టుకుని మనం ఆ శ్వాస సహస్రంలో ఉండగా చేస్తే 5 to 6 ఎర్లీ మార్నింగ్ మన. కానీ ఇది గురువు చెప్పాలి. దయచేసి ఈ లెక్చర్ విని 5 to 6 సహస్రంలో విశ్వశక్తులు నాలో వచ్చుగాక అని చేయకండి, అది గురువు చెప్పాలి. ఇన్స్ట్రక్షన్ ఇస్తే చెయ్యాలి, మిగతావన్నీ మామూలుగా చేసుకోవచ్చు. ఒక్క సహస్రం దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఇఫ్ యూ మూవ్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ లైట్, ఇది తర్వాత చెప్పుకుందాం. అంటే ఈ శ్వాస మారితే లోకం మారుతుంది. సో శ్వాసం ఎవరు మార్చుకోవాలి? శ్వాస ఉన్నప్పుడు ఏ రకంగా అయ్యే పరిస్థితులు మనకు భగవంతుడు ఇచ్చాడో అవి మనం ఎక్స్ప్లాయిట్ చేసుకోవాలి. అంతర్యామ సాధనలో రాజవిద్య రాజకృష్ణంలో మా శ్రీకే గారు ఒక సాధన అంతర్యామి సాధన అని ఇచ్చారు. దాంట్లో మాస్టర్ గారిని సివివి గారిని ఎలాగ ఈ మొత్తం జగత్తుకు నేను తండ్రిని అని ధ్యానం చేయమన్నారు. రాజు తన ప్రజలందరికీ తండ్రి, తన రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ రాజు తండ్రి. కాబట్టి 6 to 6:40 ఇంచుమించు మాస్టర్ గారి ప్రేయర్ 6 గంటలకు మొదలెడితే 6:40 to 7 వరకు జరుగుతుంది. ఆ తర్వాత ఆటోమేటిక్గా నమస్కారం వస్తుంది. నమస్కారం రాకపోయినా ఇంకా ఆపేయమన్నారు. కాబట్టి రాజకీయవేత్త అంటే అర్థం మామూలు ఆర్డినరీ పొలిటీషియన్ కాదు, ప్రజలందరూ ఈ సృష్టిలోని జీవులందరికీ నేను తండ్రిని అని ఎవరైతే ఆ మానసిక స్థితితో ఉంటారో వాళ్ళు సాధన చేసుకుంటే అలాంటి స్థితి పొందుతారు వాళ్ళు. ఈ రకంగా మనకు భగవంతుడు, మరి ఇవన్నీ మనకు ఎలా తెలుసు అంటే ఋషులు ఇవన్నీ చూశారు. వాళ్ళ శరీరంలోకి దూరి శ్వాస ఆడటం అంటే ఏంటి అని ఆలోచించండి, అప్పుడు అర్థమవుతుంది. ఇప్పటి వరకు మనం శ్వాస గురించి చెప్పుకున్నాం. శ్వాస అంటే ఏమిటి అని ప్రశ్న వేసుకోవాలి. శ్వాస అంటే ఏంటి? లోపలికి గాలి వెళ్ళటం బయటికి రావటమే శ్వాస, ఇంకేమైనా ఉందా ప్రశ్నించుకోండి. ప్రశ్నించుకుంటే ఎవరికి వచ్చిన ఆన్సర్ వాళ్ళు రాసుకోండి. అలాగే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం నేను ఫలానా వాళ్ళతో అనుసంధానం అయి ఉన్నాను అన్నప్పుడు మన శ్వాస ఎలా ఉంది? మనకి ఇష్టమైన నవల గుర్తుకొచ్చింది, లేకపోతే రకరకాలు ఏవి ఇష్టమైతే వాళ్ళు గుర్తు తెచ్చుకుంటే మన శ్వాస ఎలా ఉంది? అలా అన్నీ కాదు, గురువు గారిని గుర్తు తెచ్చుకుంటే ఎలా? అలాగే దేవతలు ఉన్నారు, కాలం దశ మహావిద్యలు ఉన్నాయి, వాటిల్లో కాళీ వట్టమడుది, కాళీ తార చిన్నమస్త భగవాని బగళాముఖి, అలాగే త్రిపుర భైరవి, ఇవన్నీ ఉన్నాయి కదా. వీటి గురించి ఆలోచిస్తే శ్వాస ఎలా ఉంటాయి, ఎక్కడుంది? ఇవన్నీ సటిల్గా ఉంటాయి, బాగా అటెంటివ్గా అబ్జర్వ్ చేసుకోవాలి మనం, మనలో మనం అవన్నీ చేసుకుంటూ ఈ శ్వాస అంటే ఏమిటనే ఒక ప్రశ్న వేసుకుని శ్వాసని తెలుసుకుని శ్వాస అక్కడ 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 ఉంటుందన్నారు. నిజంగా అక్కడ ఉంటుందా? 6 గంటల నుంచి అసలు మా 6 ఇంటికి నిద్ర లేకమా? నిద్ర లేస్తే కనుక మనం నిద్ర లేచినా నిద్ర లేకపోయినా పాపం భగవంతుడు వాటికి అలాగ ఆర్డర్స్ ఇచ్చాడు కాబట్టి శ్వాస 6 నుంచి 640 వరకు మూలాధారంలో నడుస్తుంటుంది అంతే. దానికి 600 సార్లు నడవమన్నాడు. 600 సార్లు నడుస్తుంది అంతే, మార్పులు ఏమి ఉండవు దాంట్లో. నేను లేవలేదు, నిద్రపోతున్నాను. నువ్వు నిద్రపోతే నిద్రపోవు, నా పని నేను చేసుకుంటాను అంటుంది. అది మన చేతిలో లేదు. అవన్నీ కూడా విజ్ఞానమయ కోశానికి సంబంధించినవి. మనం విజ్ఞానమయ కోశంలోకి ప్రవేశిస్తేనే సూప్రామెంటల్ అంటే ఏంటో అర్థం అవుతుంది. సూప్రామెంటల్ ఇలాంటివన్నీ అర్థం అవ్వాలంటే ముందు ఈ చిన్న చిన్నవన్నా శ్వాస అంటే ఏంటి, అది అక్కడ ఎందుకు ఉంది, ఎలా ఉంది, ఇవన్నీ కూడా ప్రతిదీ తెలుసుకుంటేనే మెల్లిమెల్లిగా మెట్లెక్కిస్తాం. అంతే తప్ప ఒకసారిగా సూప్రామెంటల్లోకి దూకేద్దాం అంటే కుదరదు. మనమేమో హనుమంతులం కాదు. సో ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకొని అందరూ చక్కగా సాధన చేసుకుని భూమిపై స్వర్గావతరణ అనేది ఎంత స్ట్రైట్ అండ్ సింపులో ఈ పాటికి మీకు అర్థమవుతుంది. మనలో సద్గుణాలని పెంచుకోవడం ప్రయత్నం చేయాలి, దుర్గుణాలని పోగొట్టుకోవాలి. ఇవి పోగొట్టుకుంటుంటే శ్వాస మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మచ్చిక అవుతుంది. శ్వాస మెల్లిమెల్లిగా మన అధీనంలోకి వస్తుంది. వచ్చి ఏదో రోజు ఆగిపోయి ఆగిపోయిన రోజు సుదినం, ఏం భయపడక్కర్లేదు. ఆ రోజు మన మనస్సుని, మన ప్రాణాన్ని, మన కోరికల శరీరాన్ని, మన ఈదరిక్ బాడీ, ఈదరిక్ డబుల్, మన దేహాన్ని, ఇంద్రియాలన్నింటినీ కూడా భగవంతుడు తన చేతిలోకి తీసుకుంటాడు. అలాగ ఆ శ్వాస ఎంత ఆగి ఎంతసేపు ఆగి ఉంటే అంతసేపు భగవంతుడు మనతో ఉన్నాడు, మన ద్వారా పనిచేస్తాడు. ఇది దృష్టిలో ఉంచుకుని అప్పుడు కళ్ళు తెరిచి చూసినా పర్వాలేదు, అన్ని చేసుకుంటూ ఉండొచ్చు కానీ ఊపిరాడదు, అది మ్యాజిక్. నడుస్తూ ఉండొచ్చు ఊపిరాడదు, అన్నం తింటూ ఉండొచ్చు ఊపిరాడదు, పేపర్ చదువుతూ ఉండొచ్చు. అరవిందుల్ని అడిగారు అదేంటి అంటే, అవును నేను మౌనంగానే ఉంటా కానీ పేపర్ చదువుతా కదా, నేను లెక్చర్లు ఇస్తా కదా అని మొట్టమొదటిసారి లెక్చర్ ఇమ్మన్నారు కాంగ్రెస్ దీనికి, కాంగ్రెస్కి చైర్మన్ లేకపోతే ప్రెసిడెంట్ ఉన్నప్పుడు. అప్పుడే ఆయన సాధన చేసుకుని మౌన స్థితికి వెళ్ళిపోయారు. లెక్చర్ ఇమ్మంటే ఏం చేయాలి అంటే, అవన్నీ నేను చూసుకుంటాలే నీకెందుకు అని లోపల నుంచి ఒక సందేశం వస్తుంది. అనర్గళంగా మాట్లాడతారు, అసలు అందరూ స్టన్ అయిపోతారు అన్నమాట. అవన్నీ చాలా సాధారణంగా జరుగుతాయి. ఎప్పుడు భగవంతుడు మనల్ని మన ప్రాణ శరీరాలని తనవిగా ఉపకరణాలుగా చేసుకుంటున్నప్పుడు, అలా ఉపకరణాలుగా చేసుకుంటాం మొదలైతే ఎక్కువ మందికి అది భూమిపై స్వర్గావతారణ అవుతుంది. అప్పుడు భగవంతుడే అందరి ద్వారా పనిచేస్తూ ఉంటాడు. సో ఇవాటి మన ఈ స్వాధ్యాయం స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేణ మార్గేణ మహిం మహిజ గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు వర్జన్య పృథ్వీ సస్యశాలిని దేశోయం క్షోభరహిత బ్రాహ్మణా సంతు నిర్భయా సర్వే భవంతు సుఖిన సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖమాప్నుయాత్. అపుత్రా పుత్రిణస్సంతు పుత్రిణస్సంతు పుత్రిణ నిర్ధనా సుధనా సంతు జీవంతు శరదాంశితం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ స్వార్థం మా పరమార్థం గమయ అవ్యవస్థామా సువ్యవస్థం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ గురు బ్రహ్మార్పణమస్తు.